മീഡിയ, ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ. ഇത് ഭാരതീയ സ്വരം.
മൈൻഡ് മീഡിയ, ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ. ഇത് ഭാരതീയ സ്വരം. ഭാരതീയത മന ബാധ്യത കാര്യക്രമാനിക്ക് സ്വാഗതം, സുസ്വാഗതം. నేను మీ హోస్ట్ వెంకట ఊటుకూరి. ఎప్పటిలాగానే భారతీయత మన బాధ్యతలో ఒక సరికొత్త అంశంతో సనాతన ధర్మం గురించి, దేశం గురించి మనం ఆలోచించాల్సిన దృష్టికోణం గురించి గత సంవత్సరంన్నర కాలంగా వింటున్నటువంటి శ్రోతలకి, అలాగే మైండ్ మీడియా యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వారం షో స్టార్ట్ చేద్దాం. ఈ వారం షో స్టార్ట్ చేసే ముందర మైండ్ మీడియా .com నా పాత షోస్ మీరు వినాలనుకుంటే కనుక myindmedia.com వెబ్సైట్ విజిట్ చేసినట్లయితే కనుక అక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయండి. చిత్రం బళారే విచిత్రం, అలాగే టెకీ షో, స్వేచ్ఛావాదం, యువ, సైన్స్ టాక్, అలాగే వేదిక, విజయం మనదే, ఆరోగ్యవాణి, బాలగోకులం, కథా కదంబం, సో ఇట్లాగా మనీ టాక్స్, సో ఇట్లాంటి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో మీరు డెఫినెట్గా చూస్తే కనుక మీకు నచ్చినటువంటి టాపిక్ ఎంచుకొని మీరు చక్కగా ఆ పాడ్కాస్ట్లు అన్నీ కూడా వినొచ్చు. దాంట్లో ఆ కేటగిరీస్లో భారతీయత మన బాధ్యత కేటగిరీ కూడా ఉంది ఆడియోస్ వినాలనుకునే వాళ్ళకి. అలాగే వీడియో ఫామ్లో మీరు వినాలనుకుంటే కనుక యూట్యూబ్లోకి వెళ్ళి మీరు myindmedia మీడియా వెంకట్ ఊటుకూరి అని టైప్ చేసినా కూడా నా పాడ్కాస్ట్ లిస్ట్లు అన్ని వస్తాయి. మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా యూట్యూబ్ లింక్ మీద, వీడియో మీద పెట్టచ్చు. అలాగే కాంటాక్ట్ ఎట్ మైండ్ మీడియా .com వారికి కూడా మీ రివ్యూ, కామెంట్స్, ఫీడ్బ్యాక్ డెఫినెట్గా మీరు పంపించండి. ఇకపోతే ఈ వారం, గత 2 వారాలుగా మనం ఫారినర్స్ వర్కింగ్ ఫర్ సనాతన ధర్మ, విదేశీయులు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి విశిష్టమైన వ్యక్తుల్ని మనం పరిచయం చేసుకునే సిరీస్ చేస్తున్నాం. ఈ సిరీస్లో గత 2 వారాలు అయిపోయినాయి, ఇది 3వ వారం. గత 2 వారాలుగా మనం చాలామంది ప్రముఖుల్ని మనం చూడటం జరిగింది. ఈ ప్రముఖుల్లో డేవిడ్ ఫ్రాలే గారు, అలాగే మనకి మిచెల్ డానినో, అలాగే మరియా వృత్, అలాగే ఘనానంద స్వామి. సో ఇలాంటి మహానుభావులందరినీ ఒక్కసారి మనం తలుచుకుందాం. ఈ కాంటెక్స్ట్లో నేను చెప్పాలనుకుంది కూడా ఏంటంటే, కేవలం మన సనాతన ధర్మం గురించి ఇంతమంది మాత్రమే పనిచేస్తున్నారంటే కాదండి. సో ఇక్కడ ఎవరైతే మనకి మీడియాలో కానీ, అలాగే సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ వచ్చిన వాళ్ళు, సో ఇలాంటి కొంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మనం వీళ్ళ ఈ విఐపీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకా ఎంతో మంది మన సనాతన ధర్మం కోసం చేసేవాళ్ళు, పాటుపడేవాళ్ళు, అలాగే ఫారినర్స్ చాలా మంది ఉన్నారండి. 2 లొకేషన్స్లో మనకి ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. యాక్చువల్ 2-3 లొకేషన్స్లో కనిపిస్తారు. ఒకటి నార్త్ ఇండియాలో కాశీ అయితే కనుక, 2వది సౌత్ ఇండియాలో అరుణాచలం, అలాగే ఆరోవిల్లి, అలాగే ఇది కూడా తమిళనాడులోనే ఉంది. సో ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది మన సనాతన ధర్మానికి ఆకర్షితులయ్యి, మన సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ ఉంది పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఫారినర్స్ ఉంటారు. సో అందరూ కొంతమంది హైలైట్ అయినా అవ్వకపోయినా, సో వీళ్ళల్లో ఒక ఆణిముత్యాలని మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఒక్క పాయింట్ నేను మీకు ఉపోద్ఘాతంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు షోలో ఫారినర్స్ వర్కింగ్ ఫర్ సనాతన ధర్మ సిరీస్లో పార్ట్ 3 చేస్తున్నాము. ఈరోజు సమయాన్ని బట్టి మనం 3 విశిష్టమైన వ్యక్తుల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఫ్రాన్సిస్ గటియర్, FRANCOIS, ఫ్రాన్కోయిస్. సో ఫ్రాన్సిస్ GAUTIER, గటియర్, GAUTIER. సో ఎవరైనా సెర్చ్ చేసుకోవాలన్నా సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే రాధానాథ్ స్వామీజీ, సో ఈయన ఇస్కాన్కి సంబంధించిన ఆయన, ఆయన గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఫ్రెడరిక్ ఇరీనా, సో ఈమె కూడా మనం ఫ్రెడరిక్ ఇరీనా గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమయానుభావం బట్టి. సో మొదటిగా ఫ్రాన్సిస్ గటియర్ గురించి మనం తెలుసుకుందామండి. ఈయన 1950లో జన్మించారు. ఈయన ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద జర్నలిస్ట్, చాలా పెద్ద జర్నలిస్ట్ ఈయన. ఫ్రాన్స్ లో అత్యధికంగా అమ్ముడుపోయే ఒక న్యూస్ పేపర్ లో ఈయన కొన్నాళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర కూడా పోషించారు. ఈయన ఫ్రెంచ్ లాంగ్వేజ్ డైలీస్ లో చాలా రిప్యూటెడ్ పర్సన్, అలాగే కొంతవరకు జర్నలిజం లో కూడా చాలా మంచి అనుభవం ఉంది. ఒకసారి ఈయనకి మన సనాతన ధర్మం ఎలా పరిచయం అయింది, ఈయన సనాతన ధర్మం గురించి ఏం చేశారు అనే హిస్టరీలోకి వెళ్లే ముందర కొంత వీళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలిస్తే కొంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈయన ప్యారిస్ లో జన్మించారని చెప్పుకున్నాం, అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ క్యాథలిక్ ఎడ్యుకేషన్ చేశారు ఈయన, అలాగే బోర్డింగ్ స్కూల్లో యూరోప్ లో ఉన్న చాలా బోర్డింగ్ స్కూల్లో ఈయన చదువుకున్నారు. ఇకపోతే ఈ వైఫ్ నమ్రిత, సో ఈమె హిందూ అండి. సో వీళ్ళ నాన్నగారు అమ్మ హిందూ అయితే నాన్నగారు సిక్ మతానికి సంబంధించిన ఆయన. సో వీళ్ళు ఆరో వెళ్ళి తమిళనాడులో నివసిస్తూ ఉండేవాళ్ళు. సో ఫ్రాన్స్ లో ప్రతి సంవత్సరం వీళ్ళు వస్తూ ఉంటే అట్లా ఈ నమ్రిత బృంద అనే ఆమెతో ఈయనకి ఫ్రాన్సిస్ గటియర్కి వివాహం జరిగింది. సో ఈయన సనాతన ధర్మం గురించి ప్రేరేపితమైన ఆ ఘట్టం ఏంటి అంటే కనుక ఈ గటియర్ అనే ఆయన 19 ఇయర్స్ అప్పుడు, అంటే సుమారు 1969 ఆయన ఫ్రాన్స్ యూరోప్ నుంచి కూడా పాండిచ్చేరికి ఒక రోడ్ ట్రిప్ ఏదో ప్లాన్ చేసుకున్నారట వాళ్ళ నాన్న వాళ్ళందరూ కలిసి. ఈ రోడ్ ట్రిప్ లో ఆయన ఆరోవెల్లి రావటం. సో ఈ ఆరోవెల్లి అనేది ఒక యునిక్ కాన్సెప్ట్ అండి యాక్చువల్ గా. సో మీరు టైప్ చేసినా కూడా దొరుకుతుంది, అక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. సో ఇక్కడ అరవిందో ఆశ్రమం ఉందండి ఇక్కడ. సో ఈ అరవిందో ఆశ్రమం అక్కడ ఆయన పుస్తకాలు చదవటం. సో ఈ అరవిందో గారి ఆశ్రమంలో ఎంతో మంది పెద్దవాళ్ళను కలుసుకోవటం. సో ఆయన స్పిరిచువల్ గా కూడా కొంత పరిణితి చెందే వయసు కాకపోయినా కూడా ఎన్నో పుస్తకాలు చదవటం వల్ల ఆయనకు బాగా అర్థమయ్యి మన సనాతన ధర్మం వైపు నేను అడుగులు వేయటం అదే నా మొదటి ప్రయత్నం అని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక సుమారు చాలా మంది కూడా మనం పరిచయం చేసుకున్న 6-7 విఐపిస్ కూడా ఫారినర్స్ కూడా అరవిందో గారి రచనలు అరవిందో గారి సాహిత్యం దేశం గురించి ధర్మం గురించి ఆయనకున్నటువంటి నిర్దిష్టమైన ఆలోచన సో పుస్తకాలు సో వీటి వల్ల చాలా మంది ప్రభావితం అయ్యారు అన్నట్లు నాకు అర్థమవుతుంది. అలాగే మనం టైం కుదిరినప్పుడు శ్రీ అరవిందో గారి రచనలు ఏంటి అది కూడా మనం ఒకసారి ఒక కంప్లీట్ షో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పర్సనల్ గా నాకు కూడా అరవిందో గారి మనిషి గురించి కొంత తెలిసినప్పటికీ పూర్తి డీటెయిల్స్ నాకు తెలియదు. సో డెఫినెట్ గా మన శ్రోతల కోసం ఒకసారి ఒక కంప్లీట్ షో అరవిందో గారి గురించి చేస్తాను. ఈయన యాక్చువల్ గా పోయిన వారం షోలో కూడా మనం మాట్లాడుకున్నాం, గాంధీజీ గారికి సమకాలీనకులు ఈయన. సో గాంధీజీ గారికి అలాగే అరవిందో గారికి దేశం స్వాతంత్రం రావటానికి విభిన్నమైన దృష్టికోణాలు ఉండే ఈయనకి. సో అవసరమైతే ఆయుధం పట్టైనా సరే మన ఆత్మగౌరవాన్ని స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలి అనే దృష్టికోణంలో నుంచి ఆలోచించినటువంటి మహనీయుడు ఈయన అరవిందో. సో ఏదేమైనప్పటికీ ఈయన ప్రేరేపితంగా ఎంతో మంది మన సనాతన ధర్మం వైపు అడుగులు వేశారు, అంతకంటే అదృష్టం ఏం లేదు. సో దీని తర్వాత ఈయన చరిత్రలోకి వెళ్దామండి. సో ఎప్పుడైతే ఈయన 19-20 ఇక్కడికి వచ్చారో దీని తర్వాత ఈయన న్యూస్ పేపర్లో ఫ్రెంచ్ న్యూస్ పేపర్లో ఎడిటర్ గా పనిచేయటం, దాని తర్వాత కొన్నాళ్ళు పబ్లికేషన్స్ లో పనిచేయటం, ఇలాగా 10-15 ఆయన అనర్గళంగా ఫ్రెంచ్ లో అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా కరస్పాండెంట్ గా కూడా చాలా ఫ్రాన్స్ లో ఉన్న చాలా పత్రికల్లో ఆయన పనిచేశారు. అలాగే సుమారు 8 ఇయర్స్ ఫ్రాన్స్ తర్వాతే వేరే వేరే కంట్రీస్ లో కూడా ఆయన ఉండటం జరిగింది. దీని తర్వాత ఈ ఫ్రాన్సిస్ ఆయన ఈయన మొదటి ప్రయత్నం ఎలా మొదలైందంటే 1980 ప్రాంతాల్లో ఈయన కాశ్మీర్ వ్యాలీ గురించి చదవటం, ఈ సౌత్ ఏషియా కరస్పాండెంట్ గా ఉన్నప్పుడు. ఈ కాశ్మీర్ అనేది భారతదేశానికి పాకిస్తాన్కి ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి పెద్ద సమస్య. సో దీని రూట్స్ లోకి వెళ్ళటం అనేది జరిగింది. ఈయన ఫస్ట్ జర్నలిజం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఈయన తెలుసుకున్న విషయాలు కూడా చాలా చాలా నిర్ద్వందంగా చాలా స్ట్రైట్ గా అగ్రెసివ్ గా చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. నేను దీంట్లో కొంత మీకు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను, కొంత మీకు దీని తర్వాత లీడ్స్ ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు మీరు డెఫినెట్ గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే దాని లోపలికి వెళ్లే ముందర ఈయన హీ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్డ్ కల్చరల్ టైస్ అనే, అలాగే కల్చరల్ కంటిన్యూస్ టెర్రరిజం అని కూడా ఆయన ఒక ఆర్టికల్లో చదవటం జరిగింది. ఆయన ఒక ఎన్జిఓ స్థాపించి భారతదేశానికి ఇండాలజీ, సో అలాగే రాజీవ్ మల్హోత్రా గారి మాటల్లో ఎండాలజీ అంటారు. సో ఈ ఎండాలజీ అంటే భారతదేశం యొక్క ఆలోచన హిస్టరీ లెన్సెస్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ ఇండాలజీ, INDOLOGY. సో ఈ ఇండాలజీలో ఆలోచించే వాళ్ళల్లో ఈ ఫ్రాన్సిస్ గట్టీర్ అనే మొట్టమొదటి ఆయనని చెప్పచ్చు. సో ఈయన ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఈ, అలాగే కాశ్మీర్ గురించి చాలా పెద్ద మంచి ఆర్టికల్స్ రాశారు, అలాగే ఔరంగజేబ్ గురించి కూడా ఆయన చాలా విస్తృతంగా పరిశోధనలు చేసి ఆయనకున్నటువంటి నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే ఆయన రచన శైలిలో ఎన్నో ఆర్టికల్స్ తెప్పించుకొని ఆయన దాన్ని క్రోడీకరించి పుస్తకం రాయటం జరిగింది. సో ఈయన ఈయన సంబంధించిన ఔరంగజేబ్ గురించి కూడా మనం డెఫినెట్ గా ఒక మన హిస్టరీ బుక్స్ లో ఉండేటువంటి ఏదైతే చాలా సూపర్ఫిషియల్ కోటింగ్ ఏదైతే ఉందో అది నిజంగా ఎంతవరకు వాస్తవం అనేది, నిజమైన చరిత్ర కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈయన చెప్తారంటే, వెస్టర్న్ జర్నలిస్టులు చాలా మంది సనాతన ధర్మం గురించి సరైన అవగాహన లేక బ్యాడ్ లైట్ లో చూపిస్తూ ఉంటే, సో నాలాంటి కొంతమంది జర్నలిస్టులు మాత్రం సనాతన ధర్మం గురించి పూర్తిగా అర్థం చేసుకుంటూ వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం మేము చేస్తుంటే, కొంతమంది ఇండియాకి వ్యతిరేకంగా యాంటీ ఇండియన్ ఫోర్సెస్ వీళ్ళకి హ్యూమన్ రైట్స్ అని ఇట్లా కేసులు వేస్తుంది జరుగుతుంది. సో ఈయన చెప్పినటువంటి కొన్ని ముఖ్య అంశాలు చెప్తాను. ఈయన చెప్పింది ఏంటంటే, కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ కోసమే హ్యూమన్ రైట్స్ ఉంటాయా, లేకపోతే హిందువులు కూడా ఏమైనా హ్యూమన్ రైట్స్ ఉంటాయా అని ఈయన ఈయన ఫస్ట్ టైటిల్ కూడా అదే చేయడం జరిగింది. సో ఇట్లాంటి చాలా బుక్స్ రాశారు ఈయన. అలాగే ఈయన ఇంకొకరు చెప్తుంది ఏంటంటే, శివాజీ మహారాజ్. సో ఈయన గురించి చాలా విపులంగా ఈయన రీసెర్చ్ చేయడం కూడా జరిగింది. ఈయన ఏమంటారంటే, ఫ్రాన్స్ లో నెపోలియన్ అనే రాజు ఉంటాడు, అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి రాజు ఆయన. అలాగే శివాజీ మహారాజు కూడా కుడియడంగా సమకాలీనికులే, కానీ అంతకంటే పెద్ద రాజ్యాన్ని పరిపాలించారు, అంతకంటే స్పిరిచువల్ పర్సన్ శివాజీ మహారాజు. ఈయన గురించి మన చరిత్ర పుస్తకాల్లో కేవలం ఒక పేజీ కూడా చాలా మందికి తెలియదు. సో నెపోలియన్ గురించి ఎన్నో పుస్తకాలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, అలాగే పాటలు వచ్చినాయి వాళ్ళ ఫ్రాన్స్ లో. సో ఇట్లాంటివి వచ్చినాయి కానీ శివాజీ మహారాజ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని ఈ ఉద్దేశంతో ఈయన భారత్ మాత మ్యూజియం, ఒక ప్రైవేట్ మ్యూజియం పూణేలో ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఇప్పుడు కూడా ఉంటుంది మీకు, భారత్ మాత మ్యూజియం శివాజీ అని మీరు టైప్ చేసినా కూడా పూణే నుంచి కొంత డిస్టెన్స్ లో ఈయన శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ గారు ఇచ్చినటువంటి స్థలంలో ఆయన ఒక ఓన్ ప్రైవేట్ మ్యూజియం ఒకటి లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో భారతదేశానికి సంబంధించిన ఎంతో మంది వీర గాథలు, అలాగే యాజ్ ఇట్ హ్యాపెండ్, సో ఇట్లాంటి సిరీస్ ను ఆయన ఎంచుకొని చాలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయటం, అలాగే మ్యూజియమ్స్ షోలు కండక్ట్ చేయటం ఇలా చేశారనమాట ఈయన. సో ఈ 2012 లో ఈయన మ్యూజియం స్టార్ట్ చేశారండి. సో టెంపుల్ ఆఫ్ భారత మాత అంటారు దీన్ని. సో అలాగే ఈయన చెప్పినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, శివాజీ మహారాజ్ ఎంత గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తి అనకూడదు, యాక్చువల్ గా గొప్ప వారియర్, సనాతన ధర్మానికి అందినటువంటి అతి కొద్ది మంది వారియర్స్ లో శివాజీ మహారాజ్ ఒకళ్ళు. కేవలం కొన్ని వందల మంది సైన్యంతోనే అప్పట్లో ఔరంగజేబు సైన్యం అనేది ప్రపంచంలో కల్లా అతిపెద్ద సైన్యం, ఆయన సైన్యం మొఘల్ ఎంపైర్ లో ఉన్నటువంటి ఔరంగజేబు. సో ఈ సైన్యాన్ని కూడా కొంతమంది, కొన్ని వందల మంది సహాయంతోనే ఈయన జయించి వాళ్ళని ఓడించాడు. అలాగే తర్వాత పట్టుకొని ఔరంగజేబు కూడా దాని తర్వాత తన డైరీలో ఈ చాలా పుస్తకాలు రాసుకున్నాడు. ఆయన ఏమని రాసుకున్నాడంటే, నేను చేసినటువంటి పెద్ద పొరపాటు శివాజీని వదిలేయటం, మన చెరసాల నుంచి వదిలేయటం అని, తప్పించుకున్నా కూడా వదిలేయటం. సో ఇట్లాంటి ఆయన స్వహస్తాలతో రాసుకున్నటువంటి ఎన్నో ఇవి ఉన్నాయి, స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఇంత పెద్ద వారియర్ని మనం గుర్తించలేకపోయాం, మన సనాతన ధర్మం ఇండియా గుర్తించలేకపోయింది అని, అందుకనే ఆయన ఈ టెంపుల్ ఆఫ్ భారత మాతని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈయన ఔరంగజేబు గురించి మన రాజీవ్ మల్హోత్రా గారి వీడియోలో చెప్తూ ఆయన ఏమన్నారంటే, కాశ్మీర్ ఈజ్ ఎ షాడో ఆఫ్ ఔరంగజేబ్. సో ఈ హీ కిల్డ్ మెనీ హిందూస్, ప్లండర్డ్ టెంపుల్స్ అండ్ వాట్ నాట్. సో ఈయన చెప్పడం ఏంటంటే, ఔరంగజేబు కోర్టులో పనిచేసిన ఆయన, ఈ పేరు ఫ్రెంచ్ డాక్టర్. సో ఈయన ఫ్రెంచ్లో, ఈయన ఫ్రాన్స్ సంబంధించిన ఆయన కాబట్టి ఫ్రెంచ్లో కొన్ని జర్నలిస్ట్ ఆర్టికల్స్ పుస్తకాలు ఈయన చదవటం వల్ల, ఈ ఔరంగజేబు టైంలో పనిచేసినటువంటి ఒక మినిస్టర్ అనుకోండి, లేకపోతే డాక్టర్ అనుకోండి, కోర్టులో పనిచేసిన డాక్టరు, ఆయన పుస్తకంలో ఆయన ఏం రాశారంటే, ఈ జిజియా ట్యాక్స్ మనం ఈ చాలా సౌత్ ఇండియన్ హిస్టరీలో కూడా మనం విక్రమాదిత్య స్టోరీ ఒకసారి మనం చదువుకున్నాం యాక్చువల్గా. సో మన చరిత్ర పుస్తకాలు కూడా మీరు చూసే ఉంటారు, జిజియా ట్యాక్స్ అని ఒక ట్యాక్స్ ఉంటుంది. మనం కాశ్మీర్ వ్యాలీలో కూడా మనం చాలా కాశ్మీర్ 1000 ఇయర్స్ చరిత్రలో ఆ సిరీస్ చేసుకునేటప్పుడు జిజియా ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగా మనకు వినిపించినటువంటి పదం. సో ఈ జిజియా ట్యాక్స్ ఏంటంటే, ఒకవేళ గనక మీరు కన్వర్ట్ అవ్వకపోయి హిందువులుగానే ఉంటే గనక మీకు జిజియా ట్యాక్స్ వర్తిస్తుంది. సో అలాగే గోవాలో చేసిన మనం గోవాలో వాట్ హ్యాపెన్ టు హిందూస్ ఇన్ గోవా ఇన్ 250 ఇయర్స్ అనే సిరీస్ లో కూడా మీకు కొంతవరకు ఈ జిజియా ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ జిజియా ట్యాక్స్ ఎప్పుడైతే ఈ ఔరంగజేబ్ ఇంపోజ్ చేశాడో, ఢిల్లీ వీధుల్లో కొన్ని వేల మంది, అప్పట్లోనే వేల మంది వచ్చి రోడ్ల మీద దీనికి ఆపోజిట్ గా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ప్రదర్శన చేసిన తర్వాత ఔరంగజేబ్ ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటే, ఏనుగులతో ఆయన అంబారీ మీద కూర్చొని అక్కడున్నట్టు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని ఏనుగులతో తొక్కిచ్చి కొన్ని వేల మందిని చంపేశాడు అని ఈ ఫ్రెంచ్ డాక్టర్, ఈ ఔరంగజేబ్ కోర్టులో పనిచేసిన ఈ ఫ్రెంచ్ డాక్టర్ చదువుకున్నాడు, రాశాడు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. సో ఇంత ఇంత ఘోరాతి ఘోరమైన ఇట్లాంటి రాజుల చరిత్రలు కూడా మనకి కనీసం అంటే మెన్షన్ చేయటానికి కూడా మనకి సెక్యులరిజం అనేది అడ్డం వచ్చేస్తుంది, మన చరిత్ర పుస్తకాల్లో రాయటానికి మనకు మనకే ప్రాబ్లం అవుతుంది. అంటే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనకు మనం నిజాన్ని తెలుసుకోనియకుండా మభ్యపెట్టేటువంటి 70 ఏళ్ల చరిత్ర బహుశా ఇంకా ప్రపంచంలో ఏ దేశంలో ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు బాధపడతారని మన గురించి మనమే తలుపులేసేసుకొని ఇంట్లో కూర్చొని ఏడ్చుకునే పరిస్థితి బహుశా మనం భారతదేశంలో హిందువులు తప్ప మిగతా ఏ జాతి వాళ్ళకి ఉండుండదు. ఎందుకంటే ఈయన ఫ్రాన్సిస్ కటియర్ కూడా ఆయనకున్నటువంటి ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఆయన చెప్తుంది ఏంటంటే, ఫ్రాన్స్ లో అయినా జర్మనీలో అయినా మా మాతృభాష గురించి, అలాగే మా దేశం గురించి, మా హీరోల గురించి మాకు చాలా క్లియర్గా తెలుసు, అలాగే చరిత్ర పుస్తకాల్లో కూడా మేము చక్కగా చదువుకుంటాము. ఒక రకంగా ఈయన చైనాకి ఇండియాకి ప్యారలల్స్ డ్రా చేశారు. యాక్చువల్గా చైనా చైనాలో కూడా నేషనలిజం ఉంది, కానీ ఇండియాలో నేషనలిజం లేదు అని ఒక డిఫరెంట్ దృష్టికోణం కూడా ఆయన చేశారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గత 1000 సంవత్సరాలుగా 800 సంవత్సరాలు ముస్లిం పరిపాలన అయి ఉండొచ్చు, లేకపోతే 200 సంవత్సరాల బ్రిటిష్ క్రిస్టియన్ పరిపాలన అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ చైనా వాళ్ళు అంత ఎక్కువ నాళ్లు కాలనైజేషన్లో లేరు కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళ దేశం పట్ల, వాళ్ళకున్నటువంటి హీరోల పట్ల, చరిత్ర పట్ల, చాలా భాష పట్ల ఎంతో నిర్ద్వంద్వమైనటువంటి ప్రేమ ఉంది వాళ్ళకి. అదే మన ఇండియన్స్కి చూస్తే కనుక ఈ 1000 సంవత్సరాల్లో ఎంతో కోల్పోయాం మనం. అంటే మన మీద మనమే అసహించుకోవటం అనేది కేవలం భారతదేశంలోనే చూశాను అని ఆయన ఒక కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. సో సరే, ఇంకొంత ముందరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఈయన దృష్టికోణం ఏంటి అనేది కూడా కొంచెం ముందరకు వెళ్దాం మనం. ఈయన సనాతన ధర్మం గురించి చాలా బుక్స్ కూడా రాశారండి యాక్చువల్గా. సో కొన్ని బుక్స్ మీకు చెప్తాను. ఫ్రాన్కోయిస్ గటియర్ .com అని ఇంక వెబ్సైట్ కూడా ఉందండి. యాక్చువల్గా చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది వెబ్సైట్. సో డెఫినెట్గా మీరు కూడా చూడొచ్చు ఈ వెబ్సైట్ని. సో దీంట్లో ఆయన రాసినటువంటి బుక్స్, ఆర్టికల్స్ చాలా చక్కగా వివరించడం జరిగింది. కొన్ని విషయాలకు వస్తే కనుక చాలా పవర్ఫుల్ టైటిల్స్ అండి. మనం అంటే సనాతన ధర్మంలో లేని వాళ్ళు అంటే బయట వాళ్ళు కూడా మన ధర్మాన్ని ఇంత బాగా అర్థం చేసుకున్నారని నేను పర్సనల్గా కూడా ఆశ్చర్యపోయాను. ఇది కొన్ని టైటిల్స్ చూడండి, హిందూ పవర్ ఇన్ 21st సెంచురీ, లెర్న్ టు బ్లో ద బ్రీతింగ్ సీక్రెట్స్ ఆఫ్ యోగా. సో ఇవన్నీ కొన్ని బుక్స్ కొన్ని టైటిల్స్ అండి. ఇన్ డిఫెన్స్ ఆఫ్ ఎ బిలియన్ హిందూస్, వన్ ఆఫ్ ద మోస్ట్ మార్వెలస్ పీపుల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎవర్. ఇంటీరియర్ క్యారవాన్. సో ఇట్లాంటి చాలా డిఫరెంట్ దృష్టికోణంలో నుంచి కూడా రీరైటింగ్ ఇండియన్ హిస్టరీ, ద ఆర్ట్ ఆఫ్ హీలింగ్ బై శ్రీ శ్రీ గురు రవిశంకర్ గురూజీ, ఎ వెస్టర్న్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా, ఎ హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ ఇట్ హ్యాపెండ్, ఎ న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ రవిశంకర్ గారు రవిశంకర్ గురూజీ గారు చాలా బుక్స్ ఈయన లాంచ్ చేయడం జరిగింది. సో చాలా ఎక్స్టెన్సివ్గా ఉందండి ఈ ఈ వెబ్సైట్ కూడా మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఇంకా కొంత ముందరికెళ్ళి ప్రయత్నం చేద్దాము. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అని అనిపించింది నాకు. ఈ రాజీవ్ మల్హోత్రా గారి ఇంటర్వ్యూలో ఈయన చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా ఇంపార్టెంట్, మన శ్రోతలకు అందించాలని అనిపించింది. ఈయన ఇండియాలో తిరుగుతూ ఎన్నో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేవాళ్ళటండి. సో ఒకసారి ఢిల్లీలో, అలాగే రెండు ఇన్స్టెన్సెస్ ఆయన చెప్పడం జరిగింది, ఒకసారి ఢిల్లీలో అలాగే ఒకసారి చెన్నైలో. సో ఢిల్లీలో జరిగినప్పుడు మీడియా వాళ్ళు అందరూ వచ్చేసి మీరు ఈ షోను ఆపేసేయాలి అని గొడవ గొడవ చేసి ఆయన ఈ ఔరంగజేబ్ రియల్ హిస్టరీ ఆయన ఏదైతే చేశారో దాన్ని బయట 10 మందికి చెప్పే ప్రయత్నం చేస్తే ఢిల్లీలో ప్రొటెస్టులు చేశారు, నా మీద కొన్ని కేసులు పెట్టడం జరిగింది అని చెప్పారు. ఇది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు చెన్నైలో జరిగిన విషయం మాత్రం డెఫినెట్గా హైలైట్ చేయాల్సిన విషయం మనం. సో చెన్నైలో ఏం జరిగిందంటే, అప్పట్లో 2011-12 సంవత్సరంలో ఈయన ఔరంగజేబు ఎగ్జిబిషన్ పెట్టి అక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్, అలాగే ఆయన చరిత్ర పుస్తకాల్లో నుంచి తీసి కొంతమంది ఆర్టిస్టుల చేత ఈ ఇందాక నేను చెప్పినట్టు ఈ జిజియా ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇలాంటి, అలాగే ఆయన సంగీతం నాట్యం అలాగే ఇట్లాంటి కళలు మనకి కొన్ని పుస్తకాల్లో కూడా మనకి చదువుకొని ఉంటాము. ఆయన కళలు అంటే ఇష్టం ఉండేది కాదు ఔరంగజేబ్కి. ఈ కళలు ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరినీ వాళ్ళ వాద్య పరికరాలను అన్నింటినీ కూడా ఒక సమాధిలో కట్టేసేసి ఇవి వాళ్ళని చంపేయటం. సో ఇట్లాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి యాక్చువల్గా. సో ఇలాంటి విషయాల్ని వాళ్ళు పెయింటింగ్ వేసి చూపించటం ఎగ్జిబిషన్లో. సో ద హిస్టరీ యాజ్ ఇట్ హ్యాపెడ్. సో బేసికల్గా అది ఆయన లైన్. సో చూపిస్తే ఏమైందంటే, ఈ ఔరంగజేబ్ వాళ్ళ యాన్సిస్టర్ ఎవరో ఒక ఆయన చెన్నైలో ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఆ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత ఎమ్మటనే స్టాలిన్కి ఫోన్ చేసి ఈ ఎగ్జిబిషన్ ఎమ్మటనే ఆపేయాలి అని చెప్పటం. స్టాలిన్ వాళ్ళు అప్పుడు కరుణానిధి ప్రభుత్వం, స్టాలిన్ అందరు తెలిసినటువంటి విషయమే. సో ఆయన వాళ్ళ ఆఫీసర్లు పంపించి అక్కడ ఉన్నటువంటి ఫోటోలు, అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ దుర్భాషలాడి వాళ్ళ మీద కేసులు పెట్టడం, అక్కడ ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఆ ఎగ్జిబిషన్ రన్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఆయన అప్పటికప్పుడు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వచ్చి ఆ కేసులో ఉన్న వాళ్ళని విడిపించడం, దీని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫోటోలు అవన్నీ పాడైపోతే 6 నెలలు ఆయన టైం తీసుకొని ఇవన్నీ చేయటం, ఈయన తన సొంత ఎక్స్పీరియన్స్ గ్రౌండ్లో ఎలా ఉంది పరిస్థితి అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అంటే కేవలం ఒకళ్ళు కొంతమంది మనోభావం దెబ్బతింటదని చెప్పి ప్రభుత్వాల్ని సైతం వాళ్ళు గడగడలాడిస్తున్నారంటే వాళ్ళకున్నటువంటి పలుకుబడి, వాళ్ళకున్నటువంటి యూనిటీ, వాళ్ళకి అవసరం లేని విషయము అని కనిపిస్తే గనక దాని మీద పోరాటం చేయటానికైనా వాళ్ళు వెనకాడరు అనే ఈ ఇట్లాంటి విషయాలు మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. అలాగే మన హిందువులు మాత్రం మనకెందుకులే, మన వల్ల కాదు అని అనుకోవటం వల్ల మాత్రమే ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి ఆయన చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఇది డెఫినెట్గా మెన్షన్ చేయాలని అనుకున్నాను. అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ ఆయన చెప్తూ, ద స్పిరిట్ ఆఫ్ క్షత్రియ ఈజ్ లాస్ట్ ఇన్ ఇండియా. సో ఇది పద్దాకల భగవద్గీతలో ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అవసరమైతే ఫైట్ చేయాలి అనే ఒక క్షత్రియ గుణం అనేది హిందువుల్లో లోపించింది. సో అనేది ఈ పాయింట్ ఈయన పదే పదే ఈయన పుస్తకాల్లో చాలా చెప్పడం జరుగుతుంది. అలాగే హిందూ కుష్ నుంచి, అంటే ఎప్పుడైతే ముస్లిం ఇన్వేషన్ జరిగిందో భారతదేశంలో, సుమారు హిందువులు భారతదేశంలో అప్పటికున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో కానీ సుమారు 12వ శతాబ్దం దగ్గర నుంచి ఈ ముస్లిం పాలకులు మన భారతదేశం మీద దండయాత్ర చేయడం జరిగింది. అప్పటి నుంచి 7/11 నవంబర్ 7వ తారీఖు జరిగినటువంటి ఈ ముంబైలో జరిగినటువంటి పేలుళ్ళు దాకా చూసుకుంటే ఈయన చెప్పటం సుమారు 10 కోట్ల మంది చనిపోయి ఉంటారు ఇలాంటి విషయాల మీద ఈ దండయాత్రల మూలాన అని ఆయన కొన్ని విశ్లేషణలు ఆయన చెప్పడం జరిగింది. అలాగే మిగతా కొన్ని ఇందాక పుస్తకాలు చదివి వినిపించాను మీకు. సో అలాగే ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ మీకు టైటిల్స్ వరకు మీకు చదివి వినిపిస్తాను, జస్ట్ టు నో క్యూరియాసిటీ మీకు పెంచడానికి. సో ద 6 ట్రూత్స్ ఆఫ్ రేసిజం అండ్ యాంటీ రేసిజం, ద కరోనా వైరస్ ఇన్ ద లైట్ ఆఫ్ శ్రీ అరబిందో, వాట్ ఈస్ హిందూ టెర్రరిజం, ద గ్రేటెస్ట్ హిందూ లిటరేచర్, ద జీనియస్ ఆఫ్ హిందూ ఇండియన్ పాలిటిక్స్, వాట్ ఈస్ ట్రూ హిందూనెస్, వాట్ ఈస్ ట్రూ హిందూనెస్, ద దళిత్స్ యాజ్ బ్రాహ్మిన్స్ అండ్ ద బ్రాహ్మిన్స్ యాజ్ దళిత్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయండి నాకు యాక్చువల్గా ఆర్టికల్స్. కొన్ని ఆర్టికల్స్ చదువుదాం అనుకున్నాను, బట్ మనం ఫ్రాన్సిస్ గటియర్ గురించి కాదు కాబట్టి చెప్పేది ఈ సిరీస్లో మనం ఇంతవరకే కవర్ చేద్దాం అనుకున్నాను. ఇస్లామి ఫోబియా అండ్ హిందూ ఫోబియా, ఈ రెండు డిఫరెన్స్ ఏంటి? అశోక ద గ్రేట్ ద లెజెండ్ అండ్ ద రియాలిటీ, 270 నుంచి 232 BC దాకా అశోక పరిపాలించినటువంటి రాష్ట్రం గురించి, అలాగే దేశాల్లో అప్పుడుకున్నటువంటి సామాజిక పరిస్థితుల గురించి, అలాగే సరస్వతి ఆర్ ద లాస్ట్ రివర్. సో ఈయన మన డేవిడ్ ఫ్రాలే గారు, అలాగే మిచెల్ డానినో గారు కూడా దీని మీద, సరస్వతి రివర్ మీద చాలా ఆర్టికల్స్ రాశారు. సో ద మిత్ ఆఫ్ ఆర్యన్ ఇన్వేషన్, సో ఈ ఆర్యన్ ద్రవిడియన్ ఈ కాన్సెప్ట్ అనేది ఎంత ఫ్లాడ్ కాన్సెప్ట్ అనేది చాలా మంది చరిత్రలో అది తప్పు అని నిరూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద హిందూ పవర్ ద 21st సెంచురీ ఛాలెంజెస్ ఫర్ హిందూస్, యాక్చువల్గా ఇది 5 పార్ట్స్ చేశారండి ఆయన. యాక్చువల్గా హిందూ పవర్ ద 21st సెంచురీ ఛాలెంజెస్ ఫర్ హిందూస్ అనేది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈయనకున్నటువంటి అవార్డ్స్ కూడా చాలానే వచ్చినాయండి ఈయన ఫ్రాన్సిస్ గటియర్ గారికి. సో అలాగే వాజ్పేయి గారు బ్రతుకున్న రోజుల్లో కూడా ఈయనకి కొన్ని అవార్డ్స్ ఇవ్వటం, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈయన పుస్తకాలు లాంచెస్లో పాల్గొవటం. సో అలాగే చాలా మంచి రికగ్నిషన్ ఉన్నటువంటి, దేశ విదేశాల్లో కూడా మంచి రికగ్నిషన్ ఉన్నటువంటి వ్యక్తి. సో నేను పర్సనల్గా అనుకోవటం ఈయనకు కూడా అతి త్వరలోనే పద్మ అవార్డ్స్లో ఈయనకు కూడా స్థానం కల్పిస్తారు అని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. సో అలాగే ఈయన పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. సో ఈయన వెబ్సైట్స్లో ఈ వీళ్ళకు ఉన్నటువంటి ఫ్యాక్ట్ మ్యూజియము, అలాగే ఫోటో గ్యాలరీ, ఈ ఏమేమి పనులు చేశారు ఈయన గురించి అని చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా రాయటం జరిగింది. సో ఇది మనం ఫ్రాన్సిస్ గటియర్ గారి గురించి. మనం ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విశిష్టమైన ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఈరోజు షోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో డోంట్ గో ఎనీవేర్, స్టే ట్యూన్, లెట్స్ గో ఫర్ ఎ స్మాల్ బ్రేక్.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి పునఃస్వాగతం. ఫారినర్స్ వర్కింగ్ ఫర్ సనాతన్ ధర్మ సిరీస్ లో 3వ భాగం చూస్తున్నాము. గత 3 వారాలుగా చాలా మంది సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి విశిష్ట వ్యక్తులు, ఫారినర్స్ గురించి మనం పరిచయం చేసుకుంటున్నాము. బ్రేక్ కి ముందర మనం ఫ్రాన్సిస్ గటియర్ గారి జీవిత ప్రయాణం, ఆయన చేసినటువంటి సనాతన ధర్మానికి చేసినటువంటి కృషి ఏంటి, అలాగే వెబ్సైట్ అవన్నీ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరొక విశిష్టమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఈయన చాలా మందికి తెలియనప్పటికీ ఈయన చేసినటువంటి చాలా పెద్ద ప్రయత్నం చాలా మందికి తెలుసు. ఈయన ఈయన పేరు చెప్తాను ఫస్ట్. ఈయన పేరు రిచర్డ్ అండి. గురువు ఇచ్చిన పేరు రాధానాథ్ స్వామి, పుట్టుక జన్మనామం రిచర్డ్. ఈయన ఇక్కడ అమెరికాలో చికాగోలో పుట్టారు. ఒక జూయిష్ ఫ్యామిలీకి, జూయిష్ ఫ్యామిలీ ఫ్రమ్ రష్యా. సో చికాగోలో పుట్టారు ఇక్కడ అమెరికాలో. సో ఇక్కడ చదువు అంతా ఇక్కడ చేశారు. కానీ ఈయన ఇస్కాన్ వారు స్టార్ట్ చేసిన అక్షయ పాత్ర, ఏదైతే మనం అక్షయ పాత్ర గురించి కూడా లాస్ట్ ఇయర్లో ఒక కంప్లీట్ షో చేయడం జరిగిందండి, వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ అక్షయ పాత్ర యాక్టివిటీస్ అని, అన్నదానం గురించి ఎస్పెషల్లీ. సో ఈ ఇస్కాన్ వారు చేస్తున్నటువంటి అక్షయ పాత్ర ప్రాజెక్ట్ వెనకాల రాధానాథ్ స్వామి గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పటం ఎటువంటి అశోక్తి లేదు. ఈయన ముంబైలో ప్రాక్టీస్ చేసుకునే కాలం నుంచి కూడా అన్నదానం చేయటం అనేది, అలాగే పిల్లలకు అన్నదానం చేయటం అనేది ఈయన ఎప్పుడూ ఒక ధ్యేయంగా, ఎప్పుడు ప్రతిరోజు నిత్య యాక్టివిటీగా పెట్టుకునేవాళ్ళు ఈయన. సో అలాంటిది ఆయన ఇస్కాన్లో ఈ బిగ్ స్కేల్లో ఈ ప్రాజెక్ట్ తీసుకోవటం, సో అలాగే ఈయనకి ఆ మంచి గుర్తింపు రావటం, సో ఇవన్నీ కూడా అక్షయ పాత్ర ద్వారా. ఈయన వన్ ఆఫ్ ద ఫౌండర్ బ్రెయిన్ చైల్డ్ ఐడియాస్ ఆఫ్ అక్షయ పాత్ర ఇస్ రాధానాథ్ స్వామి గారు. సో అక్షయ పాత్ర గురించి తెలియని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు ఈ లైన్స్ లో ఉన్నవాళ్ళు. ఒకవేళ తెలియకపోతే కనుక akshayapatra.org ఈ వెబ్సైట్ విజిట్ చేయండి. అక్షయ పాత్ర గవర్నమెంట్, చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే స్టేట్ గవర్నమెంట్స్ తో కలిసి ప్రతిరోజు సుమారు 20 లక్షల మంది పిల్లలకి మిడ్ డే మీల్స్ కార్యక్రమం చేస్తుందండి. సో డెఫినెట్ గా మీరు, అలాగే పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా బయ్యే మీల్స్, స్పాన్సర్ మీల్ కార్యక్రమాలు కూడా చాలా కంపెనీస్ లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు డెఫినెట్ గా ఒకసారి చెక్ చేయండి. సో ఈ రాధానాథ్ స్వామి గారి గురించి వద్దాము. 1950s లో ఈయన జన్మించారండి. రిచర్డ్ స్లావిన్ ఈయన పేరు. ఈయన ఇక్కడ షికాగోలో, అమెరికాలో చికాగోలో పుట్టారు. ఈయన సుమారు ఫస్ట్ దగ్గర నుంచి కూడా చిన్నప్పటి నుంచే, అంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు పెద్ద స్పిరిచువల్ గా ఏం ఇన్క్లైన్డ్ లేకపోయినప్పటికీ, ఈయన 14-15 ఏళ్ల వయసు వచ్చేదలకే ఈయనకి ఫస్ట్ కాడి నుంచి కూడా గత జన్మ జ్ఞాపకం, దీంటి గత జన్మలు అంటే ఏంటి, గత జన్మలు ఎందుకు తీసుకుంటారు, సో ఇట్లాంటి వీటి మీద చాలా చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది ఈయనకి. అలాగే చాలా మంది ఇప్పుడంటే టేబుల్స్ మీద కూర్చొని తింటున్నారు, కానీ మనం ఊళ్ళకి వెళ్ళినా కూడా ఇళ్లలో మనం సహజంగా కింద కూర్చొని తినే అలవాటు సహజంగా మన ఇండియన్ కల్చర్లో ఎక్కువ మంది ఉంటుంది. సో ఈయన వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చెప్పినా కూడా టేబుల్ మీద కూర్చొని తినని, కానీ ఈయన ఎందుకో ఫస్ట్ దగ్గర నుంచి కూడా ఇష్టపడేవాడు కాదట టేబుల్ మీద కూర్చొని తింటాం. అలాగే మాంసాహారం అనేది వాళ్ళ ఇంట్లో తింటున్నప్పటికీ మాంసాహారం చూస్తే ఫస్ట్ కాడి నుంచి కూడా ఈయన వామిటింగ్ అయ్యేదట. సో అలాగే ఎక్కువ వాళ్ళు కొంత ఉన్నవాళ్ళు అయినప్పటికీ ఎక్కువ సింపుల్గా ఉండటం, అలాగే ఏది వాళ్ళ ఎక్కువ విషయాల మీద, అలాగే అటాచ్మెంట్ టు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎక్కువ ఉండేది కాదట ఈయన ఫస్ట్ కాడి నుంచి కూడా. ఈయన లైఫ్లో ఒక టర్నింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి. సుమారు ఈయనకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళ రాధానాథ్ స్వామి, అంటే అప్పట్లో రిచర్డ్ గారి క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడట. ఈయన చనిపోయిన తర్వాత ఈయన జీవితంలో ఒక రకంగా అది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో దెన్ హీ సీరియస్లీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్, లైఫ్ యొక్క అర్థం ఏంటి అనే ఈ ప్రశ్నతో చాలా సంవత్సరాలు ఆయన సతమతమయ్యాడు. అలాగే చాలా బీచ్ల్లో తిరగటం, రాత్రులు పగళ్ళు అనే తేడా లేకుండా ఆలోచిస్తూ ఉండటం, సో ఇలాంటి ఆయన ఆయన వెబ్సైట్ ఉందండి రాధానాథ్ స్వామి. రాధానాథ్ మీకు స్పెల్ చేస్తాను, రాధా RADHANATH స్వామి SWAMI.com. సో ఈయన లైఫ్ హిస్టరీ చాలా చక్కగా రాయటం జరిగింది, సో మీరు చూడొచ్చు. అలాగే కొన్నాళ్ళు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకుంటున్న తర్వాత ఈయన ఈయన యాక్చువల్గా ఏం చేశారు, కొంత మెడిటేషను అలాగే గుడ్నెస్ ఆఫ్ అమెరికన్ లైఫ్ సో అమెరికన్ లైఫ్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అలాగే ఈస్టర్న్ స్పిరిచువాలిటీ అంటే దేశం యొక్క స్పిరిచువాలిటీ గురించి, అలాగే మెడిటేషన్ గురించి ఈయన కొంతమంది లెక్చర్స్ వినటము, అలాగే పుస్తకాలు చదవటము. సో ఈ మెడిటేషన్ మీద ఎక్కువ, ఓం అనే శబ్దం మీద ఎక్కువ ఆలోచించటము, దీని మీద రీసెర్చ్ చేయటము, సో ఇట్లా కొంత రీసెర్చ్ అనేది జరిగింది. సో అలాగే సుమారు ఈయనకి 20-25 సంవత్సరాలు వచ్చేదానికి కాలేజీలో జాయిన్ అవటం, అలాగే కాలేజీలో హరే కృష్ణ ఇస్కాన్ సభ్యులను కొంతమందిని కలవటం, అలాగే శ్రీ మన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు ఇస్కాన్ వ్యవస్థాపకులు, సో ఆయన పాంప్లెట్లు చూసి, ఆయన ఫోటోలు చూసి ఈయన ఎవరు అనే ఒక జిజ్ఞాసతో ఆయన కొంత రీసెర్చ్ చేసుకోవటం. కాలేజ్ అయిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కలవటం కోసం యూరోప్ వెళ్ళారు. సో ఈయన యూరోప్ వెళ్ళినప్పుడు కూడా మన ఆమ్స్టర్డామ్లో చిన్న చిన్న పనులు చేసుకొని, హార్మోనీ వీధుల్లో హార్మోనీలు వాయించడం, సో ఇలాంటివి కూడా చేసి, అప్పుడు ఆ హార్మోనీ వాయించేటప్పుడు వీళ్ళు ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఈయనకు తారసపడటం, వాళ్ళ మాటల్లో ఈయన స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆయనకు ఆన్సర్లు దొరకటం, సో ఇలాంటి కొన్ని పరిణామాల చేత ఆయన కొన్ని విదేశాల్లో కూడా, చాలా విదేశాల్లో తిరిగారండి. యాక్చువల్గా చెప్పాలంటే రిచర్డ్ జాయిన్ దెమ్ ఇన్ గోయింగ్ టు ఈ ఇస్కాన్ వాళ్ళతో కలిసి చాలా దేశాలు తిరిగారు ఆయన, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. సో అలాగే టర్కీలో కొన్ని విభిన్నమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురవటం, రంజాన్ టైం అప్పుడు తెహరాన్లో ఇట్లాగే అవ్వటం, సో ఇట్లాంటి ఆయన చరిత్రలో కూడా ఆయన రాసుకుంటూ వచ్చారు. సో సుమారు ఇట్లా ఒక 7-8 సంవత్సరాలు ఇస్కాన్ వాళ్ళతో ప్రయాణం చేసిన తర్వాత, సుమారు 1975లో ఈయన హీ కేమ్ టు ఇండియా ఇన్ సర్చ్ ఆఫ్ అ గురు, ఒక గురువుని వెతుక్కుంటూ మన భారతదేశానికి రావడం జరిగింది. వాచింగ్ కౌస్ ఫ్రీలీ వాకింగ్ అరౌండ్ ఇన్ ఢిల్లీ, హీ ఫెల్ట్ అన్ అవర్షన్ టు మీట్ అండ్ బికేమ్ ఎ వెజిటేరియన్. సో సహజంగా కూడా మన భారతదేశంలో ఎక్కువ గోవులు తిరుగుతూ ఉండటం మనకి రోడ్ల మీద కూడా సహజంగా, మన దేశ విదేశాల్లో అయితే సహజంగా మీకు కనిపించదు కానీ, బట్ అప్పటి నుంచి కూడా ఆయన వెజిటేరియన్గా, ఎప్పటి నుంచో వెజిటేరియన్గా ఉన్నారు. అప్పటి నుంచి ఎందుకు వెజిటేరియన్గా ఉండాలనే ఒక విషయం ఆయనకు బాగా అర్థమైంది. సో అలాగే వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ యోగా, ఇది ఈయన ఢిల్లీలో వచ్చినప్పుడు December 1970లో ఈయన రావటం, అక్కడ 800 మెంబర్స్ పార్టిసిపెంట్స్లో ఎంతో మంది సాధువులు, గురువులు, యోగులు, పండితులు, సో అలాగే ఈ హిమాలయన్ ఇన్స్టిట్యూట్, అలాగే అక్కడ ఉన్నటువంటి స్వామి సచ్చిదానంద, అలాగే స్వామి శివానంద, సో ఇలాంటి మహనీయుల్ని, గురువుల్ని ఆయన కలవటం, ఆయన కలిసిన తర్వాత వాళ్ళతో చర్చించి డివినిటీ, ఎన్నో పుస్తకాలు, అక్కడ ఆశ్రమం ఉందండి ఋషికేశ్లో, ఆయన ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నారు, డివైన్ లైఫ్ సొసైటీ అనే ఒక ఆశ్రమం ఉంది, దిస్ వాజ్ ఫౌండెడ్ బై స్వామి శివానంద. సో ఆయన ఆశ్రమంలో చాన్నాళ్ళు ఉన్నారు ఈయన. ఈ నుండి ఈ హరే కృష్ణ దీన్ని ప్రచారం చేయటం, ఈ హరే కృష్ణ ఉద్యమంలో, లేకపోతే హరే కృష్ణ భక్తి యోగంలో ఆయన తరించిపోవటం, అలాగే వారణాసి, అలాగే బుద్ధులతో ఆయన బోధ్గయ వెళ్ళటం, అలాగే బాంబే వెళ్ళటం, స్వామి ప్రభుపాద యొక్క మిషన్ స్పిరిచువల్ గురువుగా ఆయన యాక్సెప్ట్ చేసి, దాని తర్వాత ఆయన కొన్నాళ్ళు మళ్ళీ అమెరికాకు వచ్చారండి. 1975లో కొన్నాళ్ళు అమెరికాకు వచ్చి ఇక్కడ దీక్ష తీసుకొని మళ్ళీ ఇండియాకి వెళ్ళి 1980s ఆ ప్రాంతంలో మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఆయన అప్పుడు సన్యాసం తీసుకోవటం. సో ఇదంతా ఒక పెద్ద మోర్, ఈయన చేసినటువంటి పనులు ఏంటంటే ఎక్కువ భక్తి యోగం మీద చాలా పట్టున్నటువంటి వ్యక్తి. మీరు ఈయన రాధానాథ్ స్వామి గారి ఇంటర్వ్యూస్ గనక మీకు వీలుంటే చూస్తే కనుక చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎంత చాలా డీప్ స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా భక్తి యోగాన్ని చాలా అవపోసన పట్టినటువంటి వ్యక్తి ఈయన. సో అలాగే మనకి కంటెంపరీ మనం లైన్స్ గీయాలంటే, రకం చెప్పాలంటే మనకి తెలుగులో చాగంటి గారు, సామేశ్వరం శర్మ గారు ఎట్లా అయితే చాలా పట్టుని సారంగా, గరికపాటి గారు, ఇలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, సారం చెప్తారో, కొన్ని ఇంటర్వ్యూస్ నేను చూస్తే నాకు చాలా ఎంత డీప్ గా బాగా సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్నారు అని అనిపించింది. సో ఈయనకి ముంబైలో ఒక రాధానాథ్ గోపి రాధా గోపీనాథ్ టెంపుల్ ఒకటి ఉందండి. సో ఇక్కడే ఈయన యాక్చువల్ గా ఇస్కాన్ వాళ్ళ అక్షయ పాత్ర ఫ్రీ వెజిటేరియన్ మీల్స్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కి 2000 సంవత్సరం నుంచి ఈయన డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే గోవర్ధన్ ఎకో విలేజ్ ఈయన 2000 సంవత్సరంలోనే ఈ రాధానాథ్ స్వామి టెంపుల్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ద్వారా ఈ గోవర్ధన్ కమిషన్ ఒకటి ఫామ్ చేసి ఈ విలేజ్ ని 1985 లో ఈయన లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇది కూడా ఒక స్వామీజీ గారి నేతృత్వంలో ఈయన రాధానాథ్ స్వామి గారు ఎస్టాబ్లిష్ చేయటం, అక్కడ ఎంతో మంది పిల్లల్ని చదివించటం, అలాగే ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయటం. సో ఇది చాలా ఫేమస్ యాక్టివిటీగా చాన్నాళ్ళు చేసుకుంటూ వస్తారు. ఇప్పటికి కూడా ఉంది ఈ ఆశ్రమాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గోపీనాథ్ స్వామి రాధానాథ్ స్వామి టెంపుల్ మన ముంబైలో. సో ఇవన్నీ ఉన్నాయండి. సో దీని తర్వాత ఈయన జర్నీ చూస్తే కనుక ఈయన కూడా మనకి ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్ కి చాలా గణనీయమైన సేవలు చేశారండి. సో యాక్చువల్ గా ఈయన చేసినటువంటి కొంత గ్లోబల్ అవుట్ రీచ్ చూద్దాము. చాలా విషయాలు ఉన్నాయి కానీ కొంత మనకి స్క్రూటిని చేసుకుని మన గ్లోబల్ అవుట్ రీచ్ ఉన్న విషయాలు చూస్తే కనుక రాధానాథ్ స్వామి హ్యాజ్ అ స్ట్రాంగ్ గ్లోబల్ ప్రెజెన్స్ అండ్ హ్యాస్ బీన్ గ్లోబలీ ఆనర్డ్ ఫర్ హిస్ హ్యూమానిటేరియన్ డీడ్స్. హీ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ మెంబర్స్ ఆఫ్ ఇస్కాన్ హూ ఇన్ఫ్లుయెన్స్ ద మూమెంటమ్ ఆఫ్ అక్షయ పాత్ర అండ్ ద ఫీడ్ కిడ్స్ globally and remains one of the most inspirational and respected spiritual leaders in ISKCON today. He is on the advisory of I Foundation, which is credited with launching the first government funded Hindu faith school in London. So I Foundation undandi it's a Hindu based school in London. So he was actually the backbone of the school kuda. Radhanath Swamiji has also given many discussions in world renowned platforms. So chala chala unnayandi actually ga Radhanath Swami gari credentials cheppukuntu pote chala pedda pedda vaallato kuda ina interviews ivatam. So ina life gurinchi chala clear ga ento pedda pedda vaallato maatladtam. Ina CII ఇండియన్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ ఫర్ ఇండియన్ ఇండస్ట్రీ ఎన్నో, అలాగే ఫ్యూచర్ గ్రూప్ సిఇఓ కిషోర్ బియానీ గారి దగ్గర, సో అలాగే పిరమల్ గ్రూప్ చైర్మన్, సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఈయన చాలా ఇష్టాగోష్టిగా చర్చలు జరపటం, సో వాటన్నిటిని వీడియో ఫామ్లో చేయటం, సో ఇలాంటి చాలా బిగ్ స్కేల్లో ఉన్నాయండి. అలాగే రాధానాథ్ స్వామి గారి వెబ్సైట్లో నుంచి మీకు కొన్ని పుస్తకాలు అలాగే దాని రిఫరెన్సెస్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రాధానాథ్ స్వామి, ఇందాక మీకు చెప్పినట్టు radhanathswami.com, సో ఇదండి వెబ్సైట్ పేరు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీకు ఆయన చేసినటువంటి జర్నీ, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి విషయాలు, అలాగే బుక్స్ ఏమేమి రాశారు, ఆయన టీచింగ్స్, భక్తి యోగం, అలాగే ఈయన సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారండి ఈయన సంస్థలు కూడా. సో చాలా వరల్డ్ ఫేమస్ సంస్థలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చుకున్నటువంటి అతి కొద్ది హిందూ బేస్డ్ ఆర్గనైజేషన్స్ లో రాధానాథ్ స్వామి గారు ఒకళ్ళు. అలాగే బుక్స్ విషయానికి వద్దాము. బుక్స్ ఏమేమి రాశారు, ఏమేం బుక్స్ రాశారు అని మనం తెలుసుకుందాము. ద జర్నీ హోమ్. సో The Journey Home is an intimate account of the steps of to self-awareness and a penetrating glimpse into the heart of mystic traditions and the challenges that all souls must face on the road to the inner harmony and a union with the divine. So ఇది ఒక పుస్తకం. అలాగే మన గంగా మాత, గంగా నది గురించి ఎన్నో పుస్తకాలు రాశారండి ఈయన. ఈయన చేసినటువంటి దీంట్లో ఈ జర్నీ హోమ్లో మదర్ గ్యాంజెస్ టీచెస్ అస్ దట్ ఇఫ్ వీ వాంట్ టు అటైన్ ద సీ ఆఫ్ అవర్ ఆస్పిరేషన్స్ వీ మస్ట్ ప్రిజర్వ్ ఇన్ అవర్ గోల్ అండ్ నెవర్ బి డిస్కరేజ్డ్ బై ద ఇన్ఎవిటబుల్ ఆబ్స్టికల్స్ దట్ కమ్ ఆన్ అవర్ పాత్. అలాగే ద జర్నీ విత్ ఇన్ లో బుక్స్, అలాగే అమెజాన్ గూగుల్ బుక్స్ వీటిలో కూడా మీరు చూడొచ్చండి. సో ఇలా ఇలాంటి బుక్స్ చాలానే రాశారు యాక్చువల్గా. ద జర్నీ విత్ ఇన్, అలాగే ద జర్నీ హోమ్ ఎక్కువ భక్తి యోగానికి సంబంధించినటువంటి చేశారు కాబట్టి. అలాగే ఈయన ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, భక్తి వేదాంత హాస్పిటల్, అలాగే గోవర్ధన ఎకో విలేజ్ ఈయన చేసేటువంటి ప్రాజెక్ట్స్, అలాగే మిడ్ డే మీల్స్ మనం చెప్పుకున్నాం, అలాగే గోపాల్స్ గార్డెన్ స్కూల్, సో ఈయన కొన్ని స్కూల్స్ కూడా రన్ చేస్తారండి, అలాగే భక్తి సెంటర్ కూడా ఉంది ఈయనకి, అలాగే కొన్ని వందల ఆర్ఫనేజెస్ ఈయన నడపడం జరుగుతుంది. సో ఇంకా చాలా ఈవెంట్స్, అలాగే టీచింగ్స్, ప్రెస్ నోట్స్, చాలా వీడియోస్, అవన్నీ చాలా ఎక్స్క్లూజివ్ ఇంట్యూటివ్ గా ఉంది ఆయన వెబ్సైట్ కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న సోతు డెఫినెట్ గా చూడండి, radhanathswami.com, RADHANATH swami swami.com. సో ఇకపోతే నెక్స్ట్ మనం విశిష్ట వ్యక్తి దగ్గరికి వెళ్దామండి, ఎక్కువ సమయం లేదు కాబట్టి. దీని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి విశిష్టమైన వ్యక్తి పేరు ఫ్రైడ్రిక్ అరీనా బర్నింగ్, సో ఈ పేరండి. సో ఫ్రెడ్రిక్ ఎరీనా, ఎరీనా అని మీరు టైప్ చేసినా కూడా వస్తుంది, FRIEDERIKEIRINA బ్రూనింగ్, సో ఇదండి ఈ పేరు. సో ఈమె యాక్చువల్గా ఆమె యాక్చువల్ పేరు, ఈమె ఇప్పుడు సుదేవి మాతాజీగా పేరు మార్చుకొని నామకరణం చేసుకొని ఉన్నారు. సో ఈమె యాక్చువల్గా 2018 పద్మ అవార్డ్స్ లో ఈమెకి స్థానం కల్పించారండి. యాక్చువల్గా మనం దాని గురించి కూడా ఒక సపరేట్ షో చేసాము. యాక్చువల్లీ ఈ పేరు ఎక్కడో విన్నారు విన్నట్టుంది అని చెప్తే నేను చూస్తే కనుక పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆమెకి. సో అప్పుడు కూడా ఆమె గురించి క్లుప్తంగా మనం తెలుసుకున్నాము. సో ఈమె గురించి కూడా మనం తెలుసుకుందామండి. సో ఈమె కూడా సుమారు 35-40 సంవత్సరాల నుంచి ఈమె జర్మన్ సిటిజన్ అండి. జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చి మన భారతదేశానికి వచ్చి ఎక్కువ ఈమె యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్. యాక్చువల్గా ఈమె టైటిల్ కూడా చూస్తే కనుక ఎక్కువ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గోమాతని పూజించటం, అలాగే గోవుల్ని టేక్ కేర్ చేయటం ఈమె చేసినటువంటి ఈమె స్పెషాలిటీ యాక్చువల్గా. సో 1996 ఈమె జర్మనీ నుంచి వచ్చినప్పుడు ఒక గోశాల ఫామ్ చేశారండి, అది ఎక్కడో కాదు రాధా కుండ్ బృందావన్, మన శ్రీకృష్ణుడు ఉన్నటువంటి బృందావనంలో రాధా కుండ్ ప్రాంతంలో ఈమె సుదేవి మాతాజీ జర్మన్ సిటిజన్. ఈమె గత 40 సంవత్సరాలుగా సుమారు 40 సంవత్సరాల నుంచి ఈమె ఇక్కడే ఉంటున్నారు. సుమారు 20-25 సంవత్సరాల నుంచి కూడా ఈమె కొన్ని వేల గోవుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ గోశాలలో పెంచి పోషిస్తున్నారండి ఈమె. సో చాలా మంది ఈమె ఈయన కొంత హిస్టరీలోకి వెళ్దాము. 20 సంవత్సరాల వయసులో ఆమె ఇండియాకు వచ్చారండి. ఈమె ఒక టూరిస్ట్ గా వచ్చి ఆమె ఎడ్యుకేషన్ అంతా బెర్లిన్ జర్మనీలో చేశారు. దాని తర్వాత ఒక టూరిస్ట్ గా ఇక్కడికి వచ్చి రాధాకుండ్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రాధాకుండ్ ఈ ప్రాంతంలోకి వచ్చి ఈమె గురు శ్రీల గోస్వామి ఈయన గురువుగా ఎంచుకొని ఈమె అప్పటి నుంచి కూడా మన హిందూ నేర్చుకున్నారు, సంస్కృతం నేర్చుకున్నారు, చాలా పుస్తకాలు చదువుకున్నారు, అలాగే భగవద్గీత ఉపనిషత్తులు, అలాగే మన టెంపుల్స్ లో ఉన్నటువంటి ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆమె చదువుకున్నారు గత 25 సంవత్సరాలుగా. అలాగే ఆమె పూర్తిగా శాకాహారం అండి ఆమె తీసుకునేది, షీఈస్ ఎ వెజిటేరియన్. అండ్ ఇక్కడ చూస్తే కనుక ద చిల్డ్రన్ ఆర్ టాట్, ఆమె యాక్చువల్గా షీ కన్సిడర్స్ ఇండియన్స్ యాజ్ లక్కీ వేర్ ఈవెన్ చిల్డ్రన్ ఆర్ టాట్ త్రూ దేర్ ట్రెడిషన్ అండ్ మైథలాజికల్ స్టోరీస్ వితౌట్ హ్యావింగ్ టు సెర్చ్ ఫర్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ఇంబైబ్డ్ ఇన్ దెమ్. సో మనకి కూడా చాలా మటుకు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి చాలా ధర్మ సూక్ష్మాలు కూడా మనకి మైథలాజికల్ స్టోరీస్, అంటే ధర్మంగా ఎందుకు ఉండాలి అనేది మనం రాముడి స్టోరీ చూస్తే కనుక మనకు అర్థం అవుతుంది. అంటే రాముడు పురాణం లాగా మనం వింటే, కథల ఫామ్ లో వింటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అదే ఈమె ఇక్కడ చాలా ఈజీగా ధర్మం గురించి, ట్రెడిషన్స్ గురించి కథల ఫామ్ లో మనం చెప్పుకుంటారు. అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే ఎక్కువ ఆమె నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే, గోవుల్ని పరీక్షిస్తే పరమాత్ముని మనం సేవ చేసినట్లే అని అనుకునేటువంటి వ్యక్తి. ఈ సుమారు ఒక ఫస్ట్ 1978లో ఈమె స్టార్ట్ చేసినప్పుడు, దాని తర్వాత కొన్ని స్ట్రే యానిమల్స్, మనం వీధుల్లో తిరిగినటువంటి గోవుల్ని వీటన్నిటిని తీసుకొని ఈమె రాధా సురభి గోశాల నికేతన్ రాధాకుండ్లో అఫీషియల్గా 1996లో ఈమె స్టార్ట్ చేశారండి. సో అంటే సుమారు 25 సంవత్సరాలు పైగా ఈమె స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఈమె దీంట్లో 3,500 నుంచి 3,000 గోవులు ఉంటే, దాంట్లో సుమారు 2,000 సరిగ్గా పాపం ఒట్టిపోయినటువంటి గోవుల్ని ఈమె పరిరక్షిస్తుంది. సుమారు 100 మందికి ఈమె వర్కింగ్ వాళ్ళ గోశాలలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో షీఈస్ ఆల్సో ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 వర్కర్స్. అలాగే ఈమెకి ఎన్నో చాలా గవర్నమెంట్ ఏజెన్సీలు కొంత హెల్ప్ చేసినప్పటికీ, కొన్నాళ్ళు గవర్నమెంట్లు మారే కొద్దీ ఈమె కొన్నాళ్ళు ఇబ్బందులు పడటం. అలాగే వాళ్ళ నాన్నగారు స్టోరీ కూడా రాసుకుందండి, వాళ్ళ నాన్నగారు బెర్లిన్ నుంచి కొంత రిటైర్మెంట్ ఫండ్ని ఈమెకు పంపించడం. ఈమె వాళ్ళ నాన్నగారు ఫస్ట్లో స్టార్టింగ్లో, నేను ఎట్లా రిటైర్మెంట్ ఫండ్స్ నీకు పంపిస్తాను, ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి అద్దీలు నీకు పంపిస్తే నా పరిస్థితి ఏంటి, అలాగే నీ పరిస్థితి ఏంటి, ఇట్లాంటి చాలా ఆమె ఇంటర్వ్యూలో కూడా చాలా డిఫరెంట్గా రాసుకున్నారు. అలాగే ప్రతి నెల కూడా ఈమెకు అయ్యేటువంటి ఖర్చులు కూడా 22 నుంచి 25 లక్షల రూపాయలు ఈ గోశాలకి అయ్యేటువంటి ఫండ్స్. సో అలాగే కొంత ఈమె ఇప్పుడు విజిటర్స్ వీసాలో నుంచి ఇప్పుడు పర్మనెంట్ వీసాలోకి, స్టూడెంట్స్ వీసాలో నుంచి పర్మనెంట్ వీసాలోకి మారటం జరిగింది. సో దాన్ని కూడా ఏదో కొంత కాంట్రవర్సీ అయినప్పటికీ, ఈమె ఎప్పుడైతే ఈ 71st రిపబ్లిక్ డే రోజు మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఈమెకి పద్మశ్రీ అవార్డు రావటం, ఎన్ఆర్ఐ కేటగిరీలో పద్మశ్రీ అవార్డు రావటం. సో ఇది కూడా మన సనాతన ధర్మం గురించి కేవలం భక్తి యోగం, జర్నలిజం, అలాగే హిస్టరీ, సమకాలీనక విషయాలు ఇట్లాంటివి కాకుండా ఒక యానిమల్ యాక్టివిస్ట్గా కూడా పనిచేశారు, చాలామంది పనిచేశారు అనే ఒక విషయాన్ని ఇక్కడ మీ ముందరకి తీసుకొద్దామని చెప్పి, యాక్చువల్లీ ఈవిడ గురించి కూడా నేను ఒక లాస్ట్ ఒక 5-10 మినిట్స్ టచ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లాస్ట్ క్లోజింగ్ కామెంట్స్ మనం చూద్దామండి. ఈ 3 ఎపిసోడ్స్లో కూడా, ఈ సిరీస్లో మనకు కొంత అర్థమవుతున్న విషయం ఏంటంటే, సనాతన ధర్మం గురించి తెలుసుకున్న వాళ్ళు ఎన్నో యాంగిల్స్లో, ఎన్నో వాళ్ళకున్నటువంటి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని మన సనాతన ధర్మం గురించి పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఫారినర్స్ ఉన్నారు. సో ఈ ఫారినర్స్ ఫస్ట్ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే, చాలా మంది హిందువులకి వేరే వైట్ పీపుల్, లేకపోతే మనం కాని వాళ్ళు చేస్తే అది చాలా గొప్పదని, మనం చేస్తే కనుక అది చాలా చిన్న చూపు చూడటం అనేది మనకు చదువు వల్ల కానీ, సరిగ్గా మన ధర్మాన్ని మనం తెలుసుకోలేకపోవటం వల్ల కానీ మనకు వచ్చినటువంటి ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో దీన్ని కొంతవరకు ఆన్సర్ చేద్దాము అనే ఒక దృష్టికోణంలో నుంచి వచ్చినటువంటి ఈ సిరీస్ అండి. సో ఇప్పుడు చెప్పినటువంటి రాధానాథ్ స్వామి గారు కానీ, అలాగే శ్రీ పూర్ణ చైతన్యానంద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆయన కానీ, అలాగే డేవిడ్ ఫ్రాలే గారు కానీ, అలాగే ఫ్రాన్సిస్ గటియర్ కానీ, అలాగే మిచెల్ డానినో కానీ, అలాగే ఘనానంద స్వామి, సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఇరీనా కానీ ఈ కానీ, వీళ్ళందరూ కూడా చాలా స్పిరిచువల్గా చాలా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సనాతన ధర్మాన్ని అవపోసం చేసుకున్న వాళ్ళు అండి. సో వీళ్ళందరికీ కూడా మన భారతదేశం తరఫున మనం నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి వ్యక్తులు. మన సనాతన ధర్మానికి ఎంతో మంది గురువులు ఉన్నప్పటికీ సమకాలీనకంగా ఫారినర్స్ కూడా చేస్తున్నారు అనే విషయాన్ని, వీళ్ళు చేస్తున్నటువంటి మంచి విషయాన్ని, ధర్మాన్ని పాటిస్తున్నటువంటి 10 మందికి పరిచయం చేస్తున్న ఈ దృష్టికోణాన్ని మన మైండ్ మీడియా శ్రోతలందరికీ ఇద్దామనే ఒక ఈ చిన్న ఆలోచన. సుమారు 3 షోలు మనం చేసామండి. ఇలాంటి కాన్సెప్ట్స్ కనుక మీకు డెఫినెట్ గా నచ్చితే, మన మైండ్ మీడియా వెబ్సైట్ కి వెళ్ళి ఈ ఆడియోని, అలాగే వచ్చేటువంటి వీడియోని కూడా డెఫినెట్ గా మీరు షేర్ చేయండి. మీరు ఇక్కడి నుంచి మన ధర్మం దృష్టికోణంలో నుంచి మనం తెలుసుకోవాలంటే కనుక, అరబిందో గారి గురించి మనం తెలుసుకోవాలి, అలాగే వేరియస్ స్పిరిచువల్ యాంగిల్స్ లో వీళ్ళందరినీ కూడా మనం ఆలోచించాలి. ఇంత సనాతన ధర్మం గురించి వీళ్ళు ఫారినర్స్ చేస్తున్న ఇంత విషయాన్ని మనం ఇంత మేర చేయలేని పరిస్థితుల్లో ఉన్నా వీళ్ళు ఏం చేశారు, మనకి చేతనైన పని మనం ఏం చెయ్యొచ్చు, కనీసం తెలుసుకోవచ్చా, లేకపోతే మన పిల్లలకైనా మనం కనీసం చెప్పచ్చా? మన పిల్లలకి చెప్పాలంటే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఫస్ట్ మనకు తెలియాలి. సో మనకు తెలిస్తేనే మన పిల్లలకు చెప్పచ్చు. మనం ఆచరిస్తూ ఉంటే మన పిల్లలు మనం చూసి చాలా ఈజీగా ఆచరిస్తారు. మనం పదే పదే చెప్పి నొత్తిబారు నెత్తి కొట్టుకోక్కర్లేదు. సో కాబట్టి సో ఇలాంటి దృష్టికోణం నుంచి కూడా మనం వీళ్ళందరినీ ఆలోచించి డెఫినెట్గా మనం కూడా మన చేతనైన సనాతన ధర్మం కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం మనం పనిచేయాలి అని కొంతమంది అన్న భావిస్తారు, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని భావిస్తూ మళ్ళీ వచ్చే వారం మరొక డిఫరెంట్ టాపిక్తో సరికొత్త సిరీస్తో మీ ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. జై భారత్ మాత, జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. mindmedia.com వెళ్ళండి, అలాగే భారతీయత మన బాధ్యత 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
Disclaimer: the views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.